అన్న కథ చెప్పవా?
మీరు వింటున్నారు కిడ్ స్టోరీస్ ఇన్ తెలుగు బాయ్
సీతారామన్ రేయాన్స్.
సాహసనారి చిన్నారి 3వ భాగము. రాసిన వారు డాక్టర్ ఎం హరికిషన్ గారు. మరి కథ ఏంటో విందామా? రేయాన్స్, సెకండ్ ఎపిసోడ్ లోపల ఒక దొంగల ముఠాను చిన్నారి లాస్య ఏ విధంగా చంపింది, తర్వాత ఒక దొంగను పట్టుకుంది కదా, ఆ దొంగను పట్టుకోగానే ఏమైంది అనేది దాని కంటిన్యూషన్ అన్నట్టు. సైనికులు తర్వాత రోజు ఉదయం ఒక యువకుణ్ణి, అంటే ఒక యంగ్ మ్యాన్ ఉంటాడు అక్కడ, ఈడ్చుకొని ఆ దొంగ ఉన్న గది వద్దకు తీసుకొచ్చారు. వానికి 18 ఏళ్ళు కూడా ఉండవు. మూతి మీద చిన్నగా కూర మీసాలు మొలిచాయి. బట్టలన్నీ మట్టి కొట్టుకుపోయాయి. ఒళ్ళంతా దెబ్బలు తగిలి రక్తం కారుతూ ఉంది. తల ఒక పక్కకు ఒరిగిపోయింది. స్పృహలో లేనట్టున్నాడు. సైనికులు గది తలుపులు తెరిచి దొంగ పక్కనే ఒక మూలకు విసిరిపడేశారు. వాడు ఎటువంటి చలనము లేకుండా చచ్చిన శవంలా పడి ఉన్నాడు. సైనికులు బల్లాలతో వాడిని అటు ఇటు కదిపి చూశారు. లేవకపోవడంతో బయటకు వచ్చి తలుపులకు తాళం వేసి వెళ్ళిపోయారు. దొంగ ఆ యువకుని వంకే అలాగే పరిశీలనగా చూస్తున్నాడు. బ్రతికాడా వీడు చచ్చాడా, ఏమీ అర్థం కావడం లేదే అంటూ అలాగే చూశాడు. దగ్గరికి పోయి నెమ్మదిగా భుజం తట్టబోయాడు. అంతలో ఆ యువకుడు కళ్ళు తెరిచి ఆ దొంగ వంక చూస్తూ కన్ను కొట్టాడు. సైనికులు ఇంకా ఉన్నారా, వెళ్ళిపోయారా గురు అన్నాడు గుసగుసగా. దొంగ బయటకు చూసి లేరు లేరు వెళ్ళిపోయారు అన్నాడు. అమ్మయ్యా అంటూ చిరునవ్వుతో లేచి నిలబడి ఒళ్ళు విరుచుకున్నాడు. దొంగవాని వంక ఆశ్చర్యంగా చూస్తూ, అరే అంత హుషారుగా ఉన్నావే, నేను నువ్వు చచ్చిపోయావేమో అనుకున్నాను అన్నాడు. దానికి ఆ యువకుడు పక్కపక్క నవ్వుతూ, చూడు గురు, నేను అలా నటించకపోతే ఇంకా 4 టన్నులు ఎక్కువ తినాల్సి వచ్చేదే అనవసరంగా, ఏమంటావు అన్నాడు. దొంగ కూడా చిరునవ్వు నవ్వుతూ, నిజమే, అవును, ఇంతకీ నిన్ను ఎందుకు బంధించారు అన్నాడు కుతూహలంగా. దానికి ఆ యువకుడు, కొడితే ఏను కుంభస్థలానే కొట్టాలంటారు కదా, అలాగే కొట్టబోయా, పట్టుబడ్డా గురు అంతే అన్నాడు. దొంగ అయోమయంగా మొహం పెట్టి, కొంచెం అర్థమయ్యేలా వివరంగా చెప్పు అన్నాడు ముందుకు జరుగుతూ. ఏమీ లేదు గురు, చిన్న చిన్న దొంగతనాలు చేసి చేసి విసుగు పుట్టింది. ఒక్కసారి దొంగతనం చేస్తే జీవితాంతం కాలు మీద కాలేసుకొని బ్రతికేయాలి అని అనిపించింది. ఆలోచిస్తే రాజుగారి అంతఃపురం గుర్తుకొచ్చింది. అక్కడైతే అత్యంత విలువైన రత్నాలు, వజ్రాలు, బంగారాభరణాలు కుప్పలు కుప్పలుగా ఉంటాయి కదా, అందుకని ఒక సైనికుని వేషం వేసుకొని అంతఃపురంలోకి అడుగుపెట్టా. విలువైన మనులు మాణిక్యాలు మూటగట్టేశా. ఇక బయటికి వెళ్ళిపోదాం అనుకునే సమయంలో దురదృష్టం కొద్దీ రాణిగారి పరిచారిక నేనొక రత్నాలహారాన్ని కొట్టేయడం గమనించింది. అంతే గట్టిగా అరిచి కేకలు పెట్టింది. దాంతో ఇదిగో ఇలా దొరికిపోయా అన్నాడు. రాజుగారి అంతఃపురంలోనే దొంగతనమా? అమ్మో, అయితే ఇక నీవు జన్మలో బయటపడలేవు, చచ్చేంతవరకు ఇక్కడే ఇలాగే మగ్గిపోవాల్సిందే అన్నాడు దొంగ. దానికి ఆ యువకుడు విలాసంగా నవ్వి, చూడు గురు, నాది బుడదమట్ట జాతి, దొరికినట్టే దొరుకుతూ సర్రున జారిపోతా. దొంగతనం చేయడమే కాదు, పట్టుబడితే ఎలా పారిపోవాలా కూడా ముందే నిర్ణయించుకొని బయలుదేరుతా. ఈరోజు రాత్రికంతా ఇక్కడే ఉండి ఎలాగో ఎగిరిపోతా చూడు, నువ్వే చూస్తావు. నన్ను ఇనుప ఊచలు, ఇరుకు గదులు, కాపలా సైనికులు ఎవరేమీ చేయలేరు అన్నాడు గుసగుసగా వారి చెవు దగ్గరికి వచ్చి. దొంగ ఆశ్చర్యంగా, నిజమా, ఎలా అన్నాడు చుట్టూ ఉన్న ఎత్తైన గోడలు చూస్తూ. యువకుడు పక్కపక్క నవ్వుతూ, అప్పుడే చెబితే మజా ఏముంటుంది గురు, అదిగాక గోడలకు కూడా చెవులుంటాయి అంటారు పెద్దలు, నువ్వే చూస్తావు కదా నేను ఎలా తప్పించుకొని పోతానో అన్నాడు. ఆ యువకుని మాటల్లో ఉన్న నమ్మకం, ధైర్యం దొంగకు బాగా నచ్చాయి. దగ్గరకు వచ్చి, మిత్రమా, నీతో పాటు నన్ను కూడా బయటికి తీసుకుపోయావనుకో, నీవు మోయలేనంత బంగారాన్ని బహుమానంగా ఇస్తా. ఇక నువ్వు కోరుకున్నట్లు జన్మలో దొంగతనం చేయాల్సిన అవసరం రాదు, హాయిగా జీవితాంతం కాలు మీద కాలేసుకొని బతకొచ్చు, ఏమంటావు అన్నాడు. ఏంది గురు, భలే సరదాగా మాట్లాడుతున్నావే, నిన్ను చూస్తే నీకే తినడానికి తిండి లేనట్లు వాడిపోయి కనబడుతూ ఉన్నావు. అట్లాంటిది నాకు మోయలేనంత బంగారం ఇస్తావా? నాకే మాయ మాటలు చెప్పి బోల్తా కొట్టించాలనుకుంటున్నావా? ఎట్లా కనబడుతున్నా నీ కళ్ళకి అన్నాడు. అప్పుడు ఆ దొంగ, నువ్వెప్పుడైనా నల్లమల అడవుల్లో తిరిగే నల్లత్రాచు దొంగల ముఠా గురించి విన్నావా అన్నాడు. ఎందుకు వినలేదు గురు, ఏ దొంగను అడిగినా వాళ్ళ గురించి కథలు కథలుగా చెప్తారు, కానీ ఈ మధ్యనే పాపం మా యువరాణి లాస్సి అపన్న వలలో చిక్కుకొని అందరూ చనిపోయారంట కదా అన్నాడు. ఆ దొంగ విచారంగా, నువ్వు చెప్పింది నిజమే, ఆ ముఠాలో అందరూ చనిపోయారు, ఒక్కడ తప్ప అన్నాడు. ఇంకా ఒకడు మిగిలాడా, ఎవడు వాడు? కుతూహలంగా అడిగాడు యువకుడు. నేనే, అంటూ జరిగిందంతా వివరంగా చెప్పాడు దొంగ. గురు, నీవెవరో తెలియక పొరపాటు నిన్ను ఇంతవరకు ఏమైనా సరదాగా ఆట పట్టించి ఉంటే మన్నించు. ఈరోజు సాయంత్రమే నాతో పాటు నిన్ను కూడా తప్పిస్తా, కానీ నీవు మాట ఇచ్చినట్టు బంగారం మాత్రం ఇవ్వాలి, సరేనా అన్నాడు. దొంగ చిరునవ్వుతో సరే అని తలూపాడు. యువకుడు ఎలా తప్పించుకోవాలో వివరంగా చెప్పి అంగీ లోపల రహస్యంగా దాచిపెట్టిన చిన్న సీసా తీసి దొంగ చేతిలో పెట్టాడు. ఇక మనం నాటకం మొదలు పెడదామా గురు అన్నాడు యువకుడు చిరునవ్వుతో. అలాగే అంటూ తలూపాడు దొంగ. ఆ యువకుడు అంగీ జేబులో నుంచి, అంటే ఆయన షర్ట్ జేబులో నుంచి ఒక చిన్న కాగిత పొట్లం తీశాడు. అందులో ఎర్రని రంగు ఉంది. దాన్ని నోట్లో వేసుకొని నోటి నిండా నీళ్లు పోసుకున్నాడు. గట్టిగా కేకలు పెడుతూ కింద పడి గిలగిలా కొట్టుకోసాగాడు. నోట్లో నుంచి ఎర్ర రంగు ఉమ్మేస్తూ ఉంటే చూసిన వాళ్లకు అయ్యో వాడు రక్తం కక్కుకుంటున్నాడేమో అని అట్లా అందరూ భయపడిపోయారు. ఆ అరుపులు విని సైనికులు పరిగెత్తుకొని అక్కడికి వచ్చారు. వాని నోట్లో నుంచి కారుతున్న రక్తం చూసి అయ్యయ్యో వానికి ఏమైందో ఏమో అనుకుంటూ తాళం తీసి లోపలికి అడుగుపెట్టారు. వెంటనే దొంగ జేబులో నుంచి యువకుడు ఇచ్చిన చిన్న సీసా తీశాడు. అందులో తెల్లని పొడి ఉంది. దానిని అక్కడున్న నీళ్ల చెంబులో పోశాడు. అంతే, తెల్లని పొడి నీటిలో కలిసిన మరుక్షణమే బుస్సుమంటూ పెద్ద పొగ బయటికి వచ్చి దట్టంగా గదంతా ఆ పొగతో అలుముకోసాగింది. వెంటనే ఆ యువకుడు దొంగ జేబుల్లో నుంచి రుమాళ్ళు తీసి పొగ లోపలికి పీల్చకుండా ముక్కుకు అడ్డంగా కట్టుకున్నారు. సైనికులు ఆ పొగ పీల్చగానే ఎక్కడి వాళ్ళకక్కడ ధబీ ధబీమని పడిపోసాగారు. కాసేపటికి అక్కడ పొగంతా మాయమైంది. వెంటనే దొంగ యువకుడు సైనికులు బట్టలు విప్పి తాము తొడుక్కున్నారు. ఇద్దరు దర్జాగా అడుగులు వేసుకుంటూ బయటకు బయలుదేరారు. వాళ్ళు సైనికుల వేషాలలో ఉండడంతో తమ వాళ్ళే అనుకొని ఎవరూ అక్కడ ఆపలేదు. అలా ఇద్దరూ బయటపడ్డారు. ఏం గురు, నేను నా మాట నిలబెట్టుకున్నాను, మరి నువ్వు నీ మాట నిలబెట్టుకుంటావా లేక నా దారి నన్ను చూసుకోమంటావా అన్నాడు యువకుడు. ఆ మాటలకు దొంగ, అయ్యో ఎంత మాట మిత్రమా, జన్మలో కారాగారం నుంచి బయటపడలేను అనుకున్నా, కానీ నన్ను బయటకు తీసుకొచ్చేశావు, నీ మేలు జన్మలో మర్చిపోలేను, రా నా వెంబడి. అడవిలో ఒక గుహలో ఎక్కడెక్కడో మేము దోచుకున్న సొమ్మంతా ఉందో అక్కడ తీసుకొని వెళ్తాను. తరతరాలు తిన్నా తరగనంత సంపద ఉందక్కడ, నేనొక్కడినే అదంతా ఏమి చేసుకుంటాను, నువ్వు కూడా నీకు కావలసినంత తీసుకొని పోదువు గాని అన్నాడు. ఆ మాటలకు ఆ యువకుడు సంబరంగా వాని వెంట అడవిలోకి బయలుదేరాడు. కొన్ని గంటల పాటు నల్లమల అడవుల్లోకి నడిచాక దట్టమైన కీకారణ్యంలో మనుషులే కాదు జంతువులు కూడా అడుగుపెట్టిన ఒక ప్రదేశంలో ఒక పెద్ద కొండ దగ్గరికి పోయారు. దానికి ఒక మూల ఒక పెద్ద గుహ ఉంది. అది కనబడకుండా రాళ్ళు చెట్టు కొమ్మలు అడ్డంగా ఉన్నాయి. అవన్నీ తొలగించుకొని లోపలికి పోయారు. లోపల చూస్తే ఆ యువకుని కళ్ళు జిగేలుమన్నాయి. ఎటు చూసినా వజ్రాలు రత్నాలు హారాలు కుప్పలు కుప్పలుగా బస్తాల నిండుగా పోసున్నాయి. అదంతా ప్రజల సొమ్ము, తిని తినక దాచుకున్న సొమ్ము, కష్టపడి పనిచేసి సంపాదించుకున్న సొమ్ము. దొంగలు అవలీలగా వారి మీద దాడి చేసి దోచుకొని ఇక్కడ దాచుకున్నారు. వాటిని చూడగానే యువకుని కళ్ళు ఎర్రబారాయి, పళ్ళు ఆవేశంతో పటపల్లాడాయి. ఈ ధనం కోసం ఎంతమంది అమాయకుల ప్రాణాలు తీశారు మీరు, ఎన్ని జీవితాలు నాశనం చేశారు, అసలు మీకు మనసు అనేదే ఉందా అన్నాడు ఆవేశంతో ఊగిపోతూ. ఆ మాటలకు దొంగ అదిరిపడ్డాడు. ఏమైంది నీకు, ఏమిటి ఇలా మాట్లాడుతున్నావు, అసలు ఎవరు నువ్వు, నిజంగా దొంగవేనా, దొంగలెవరు ఇలా మాట్లాడరే అన్నాడు అనుమానంగా. వెంటనే ఆ యువకుడు మూతి మీద ఉన్నటువంటి మీసం పెరిగి వే పక్కన పడేశాడు. నెత్తి మీద ఉన్న తలపాగా తీసి జుట్టు ఒక్కసారిగా విదిల్చాడు. అంతే, ఆ వెంట్రుకలు నడుం వరకు చేరి గాలికి అటు ఇటు ఊగసాగాయి. యువరాణి నువ్వా అన్నాడు దొంగ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి. ఈసారి పట్టుబడితే ఇక జన్మలో బయటపడడం అసాధ్యమని భావించిన దొంగ ఏమాత్రం ఆలస్యం చేయకుండా పక్కనే ఉన్న ఒక పెద్ద కత్తి తీసుకొని ఆమె మీద దాడి చేయబోయాడు. నేనేరా, ప్రజల నుంచి దోచుకునే సొమ్ము ఎక్కడ దాచారో తెలుసుకునేందుకే ఈ నాటకమాడ అంటూ నడుం దగ్గర దాచిపెట్టిన పిడిబాకును సర్రున తీసి బలంగా ఆ దొంగ మీదకు విసిరింది. అది ఏమాత్రం గురి తప్పకుండా దూసుకుని పోయి చటుక్కున వాని అరచేతిలో దిగింది. అది మామూలు పిడిబాకు కాదు, అత్యంత భయంకరమైన కాలకుట విషం పూసినటువంటి పిడిబాకు. క్షణాల్లో ఆ విషం వాని శరీరం అంతా పాకిపోయింది. ఆ దొంగ అట్లాగే ఆ బంగారు నాన్న మీదనే పడి గిలగిలా కొట్టుకుంటూ చనిపోయాడు. అంతలోనే ఒక 10 మంది సైనికులు బిలబిలమంటూ ఆ గుహలోకి వచ్చేశారు. లాస్య దొంగతో కారాగారం నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి వాళ్ళు రహస్యంగా ఆ ఇద్దరిని అనుసరిస్తున్నారు. పొరపాటున యువరానికి ఏదైనా ఊహించని ఆపద ఎదురైతే ఎదుర్కోవడానికి కాపాడడానికి ఆ ఏర్పాటు అన్నమాట. సైనికులు లోపలిన సంపదను చూసి ఆశ్చర్యంతో నోలు తెరిచారు. యువరాణి వాళ్ళ వైపు తిరిగి, ఈ చోటు బాగా గుర్తుపెట్టుకోండి, మన రాజ్యానికి పోగానే సైనికులను పంపి ఈ సంపదనంతా తరలించండి. ప్రజలు ఎవరెవరు ఎక్కడెక్కడ దొంగల బారిన పడ్డారో, ఎవరెవరి ఇంట్లో ఏ ఏ నగలు అపహరించబడ్డాయో ఆ వివరాలు, ఆభరణాల రూపురేఖలు గుర్తించి వివరాలు నమోదు చేసుకోండి. ఇవన్నీ ఎవరివి వారికి తిరిగి అప్పజెబుదాం అంది సైనికులు. అలాగే యువరాణి, ఇది గొప్ప విజయం. దొంగల పీడ శాశ్వతంగా తొలగిపోవడమే గాక దొంగతనాల్లో పోయిన సొమ్ము తిరిగి వాళ్ళ చేతుల్లోకి చేరితే ప్రజల మొహాలు ఆనందంతో వెలిగిపోతాయి. మీ వీరత్వానే గాక మానవత్వం గురించి కూడా ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటారు. మీ పరిపాలనలో ప్రజలంతా హాయిగా గుండెల మీద చేతులు వేసుకొని సుఖశాంతులతో నిద్రపోతారు అన్నాడు. లాస్య పెదవులపై విజయధరహాసం నిలిచింది. రాజ్యంలోకి అడుగు పెడితే ప్రజలు తనను ఎలా అభినందిస్తారో ఊహించుకొని మురిసిపోయింది. కానీ ఆమెకు అంతలోనే అడవిలోనే అంతం చేయడానికి కుటిల ప్రయత్నాలు జరుగుతున్న విషయం ముందుగానే ఊహించలేకపోయింది. ఆమెను అడవిలోనే అంతం చేయడానికి కొంతమంది ప్రయత్నాలు, అంతం చేయడం అంటే ఆమెను చంపేద్దామని కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారట. అది ఏంటి అనేది, ఎవరు అనేది, మరి ఎవరు ఆ అడవిలో, ఈమెకు మొత్తం బంగారం ఉన్నటువంటి ప్లేస్ తెలిసిపోయింది, ఆమెతో పాటు వచ్చినటువంటి సైనికులకు కూడా తెలిసిపోయింది. మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది? లాస్య, మరి లాస్యను అంతం అందించినరా లేకుంటే లాస్య విషయం తెలుసుకుంటుందా అనేది 4వ భాగం రేపటి పాడ్కాస్ట్లో విందాం.